ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ చేను కబుర్లు కార్యక్రమం శ్రోతలకు స్వాగతం. యాసంగి మొక్కజొన్నలో అధిక దిగుబడులకు సూచనలు. ఈ రోజు మీకు యాసంగి మొక్కజొన్న పండించే విధానాన్ని, సాగులోని మెళుకువలను, అధిక దిగుబడి సాధించే పద్ధతులను తెలియజేయడానికి వ్యవసాయ కళాశాల పాలెం 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులం మీ ముందుకు వచ్చాము.
ఏం రాజయ్య, చాలా దిగాలుగా ఉన్నావు, చెలకపోలేదా? ఇంకా
పోతున్నా జానకమ్మ, వరి పైరు కోతకు వచ్చింది.
మరి ఎందుకు రాజయ్య చింతిస్తున్నావు?
నాకు ఉన్న పొలం 2 ఎకరాలు, దానితో పాటు మరో 2 ఎకరాలు కౌలుకు చేస్తున్నాను, నీకు తెలుసును కదా.
అవును, మరి ఏమైంది రాజయ్య? ఇప్పుడు
నేను పెట్టిన పెట్టుబడి, కూలీల ఖర్చు లాభానికి సరిపోతుంది. యాసంగిలో ఏ పంట వేయాలో పాలు పోవటం లేదు. మేడం, ఇప్పుడు మా పొలంలో వరి పైరు కోతకు వచ్చింది, 2-3 రోజులలో ఆ పని కూడా అయిపోతుంది. కానీ యాసంగిలో ఏ పంట వేస్తే మాకు లాభంగా ఉంటుందో చెప్పండి మేడం.
మరేం పర్వాలేదు రాజయ్య, ఇంతకు ముందు వరి పైరు వేశానంటున్నావు కాబట్టి ఇప్పుడు మొక్కజొన్న వేయి.
మొక్కజొన్న ఎలా పండించాలో కాస్త చెప్పండి మేడం.
తప్పకుండా జానకి, నేను మీకు సహాయం చేస్తాను. వరి తరువాత 0-టిల్లేజ్ పద్ధతి ద్వారా విత్తుకోవాలి.
0-టిల్లేజ్ అంటే ఏమిటి మేడం?
వరి పైరు కోసిన తర్వాత దుక్కి దున్నకుండా విత్తనం విత్తుకోవడమే 0-టిల్లేజ్ అంటారు.
ఇట్లా చేయడం వల్ల లాభం ఉంటుందా మేడం?
ఎందుకుండదు రాజయ్య, ఉంటుంది. చెప్తా విను. ఈ 0-టిల్లేజ్ పద్ధతిలో రైతులు తక్కువ సమయంలో 1 ఎకరాకు 50 క్వింటాల్స్ దిగుబడి సాధించవచ్చు. అదే కాకుండా దుక్కి దున్నే ఖర్చును 2,500 నుంచి 3,000 వరకు ఆదా చేసుకోవచ్చు.
ఈ పద్ధతిలో కలుపు ఎక్కువగా వస్తదా మేడం?
ఈ 0-టిల్లేజ్ పద్ధతిలో కలుపు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి విత్తిన మరుసటి రోజు ఎకరానికి 1 కేజీ అట్రజిన్ 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి.
ఈ పద్ధతిలో నీరు ఎక్కువగా అవసరం ఉంటుందా మేడం?
అదేం లేదు జానకి, ఈ పద్ధతి ద్వారా 2 తడుల నీటిని ఆదా చేసుకోవచ్చు.
మేడం, మొక్కజొన్న ఎన్ని రోజుల పంట?
ఇది 90 నుండి 120 రోజుల పంట. మొక్కజొన్నలో దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక రకాలు ఉన్నాయి. దీర్ఘకాలిక రకాలలో 900M గోల్డ్, 30B07 తరచుగా ఉపయోగిస్తారు. అదే మధ్యకాలిక రకాలలో అయితే కోహినూర్, ప్రభాల్ ఉపయోగిస్తారు. స్వల్పకాలిక రకాలలో పయనీర్ 3342, KH5991 ఉపయోగిస్తారు.
ఒక ఎకరానికి ఎంత విత్తనం కావాలి మేడం?
రాజయ్య, నేను మీకు అన్ని విషయాలను క్లుప్తంగా వివరిస్తాను, వినండి.
సరే మేడం.
వేసవి కాలంలో 1 ఎకరానికి 10 నుండి 15 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల 2 పంటలు వేపుగా పెరుగుతాయి, మంచి దిగుబడి సాధించవచ్చు.
మేడం, మాకు నల్లరేగడి నేలలు ఉన్నాయి, ఈ నేలలు మొక్కజొన్నకు అనుకూలంగా ఉంటాయా?
నీరు బాగా ఇంకే నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు మరియు ఒండ్రు కలిగిన ఇసుక నేలలు అనుకూలంగా ఉంటాయి. రాజయ్య, నువ్వు అడిగిన విత్తన మోతాదు విషయానికి వస్తే, సాధారణ సంకర రకాలకు అయితే విత్తన మోతాదు ఎకరానికి 8 కిలోలు, వరుసకు 60 సెంటీమీటర్ల దూరం, మొక్కకు 20 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. తీపి మొక్కజొన్నకు ఎకరానికి 4 కిలోల విత్తన మోతాదు వరుసకు 60 సెంటీమీటర్ల దూరం, మొక్కకు 20 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. అదే బేబీకార్న్ మొక్కజొన్నకు ఎకరానికి 5 కేజీ విత్తన మోతాదు వరుసకు 45 సెంటీమీటర్ల దూరం, మొక్కకు 20 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి.
మేడం, ఎరువులు ఎంత మోతాదులో వేసుకోవాలి?
సాధారణ సంకర రకాలకు 1 ఎకరానికి నత్రజని 80 నుండి 96 కిలోలు, భాస్వరం 32 కిలోలు, పొటాష్ 32 కిలోలు వేసుకోవాలి. తీపి మొక్కజొన్నకు 1 ఎకరానికి నత్రజని 72 నుండి 80 కిలోలు, భాస్వరం 24 కిలోలు, పొటాష్ 20 కిలోలు వేసుకోవాలి. అదే బేబీకార్న్ మొక్కజొన్నకు 1 ఎకరానికి నత్రజని 60 నుండి 72 కిలోలు, భాస్వరం 24 కిలోలు, పొటాష్ 20 కిలోలు వేసుకోవాలి.
మేడం, ఎరువులు ఎప్పుడెప్పుడు వేసుకోవాలి?
నత్రజని 3 సార్లు వేసుకోవాలి. 1వ వంతు దుక్కిలో, 2వ వంతు పైరు మోకాలు ఎత్తు దశలో మరియు 3వ వంతు పూత దశలో వేసుకోవాలి. భాస్వరం మొత్తం దుక్కిలో వేసుకోవాలి. పొటాష్ పొటాష్ 2 సార్లు వేసుకోవాలి. మొదటి వంతు దుక్కిలో మరియు రెండవ వంతు పూత దశలో వేసుకోవాలి. జింక్ ప్రతి 2-3 పంటలకోసారి దుక్కిలో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ వేయాలి.
కలుపును ఎలా నివారించుకోవాలి మేడం?
విత్తిన 48 గంటల లోపు తేమగల నేలపై అట్రజిన్ 800 గ్రాముల నుంచి 1 కిలో 1 ఎకరానికి పిచికారీ చేయాలి. లేదా అలాక్లోర్ 1 నుండి 1.25 లీటర్లు 1 ఎకరానికి పిచికారీ చేయాలి.
ఒకసారి కలుపు మందు కొడితే సరిపోతుందా మేడం?
సరిపోదు రాజయ్య. మళ్లీ మొలచిన కలుపు చచ్చిపోవడానికి 2,4-D లేదా 2,4-D డైమిథైల్ అమైన్ 500 గ్రాములు 1 ఎకరానికి సరిపోయే విధంగా పిచికారీ చేయాలి.
మొక్కజొన్నలో పోషక లోపాలు కనిపిస్తాయా మేడం?
తరచుగా మొక్కజొన్నలో పోషక లోపాలు కనిపిస్తాయి. ముఖ్యంగా భాస్వరం, జింక్, బోరాన్, పొటాషియం పోషక లోపాల యాజమాన్యం చేసుకోవాలి.
ఏ విధంగా చేసుకోవాలి మేడం?
నేలలో భాస్వరం తక్కువ ఉన్నప్పుడు మొక్కల పెరుగుదల తగ్గి ఆకులు ఎరుపుతో కూడిన నీలు రంగులోకి మారుతాయి. అందువల్ల దుక్కిలో సిఫారసు మేరకు భాస్వరం ఎరువు వేసుకోవాలి. డిఏపి 2% ద్రావణాన్ని 4 నుండి 5 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసి లోపాన్ని కొంతవరకు సవరించుకోవచ్చు. జింక్ లోపం వచ్చినప్పుడు ఆకులు పసుపు మరియు తెలుపు రంగులోకి మారుతాయి. అందువల్ల 2 గ్రాముల జింక్ సల్ఫేట్ ని 1 లీటరు నీటిలో కలిపి 4 నుండి 5 రోజులకొకసారి 2 సార్లు పిచికారీ చేయాలి. పొటాషియం లోపం ఉన్నప్పుడు మొక్కల క్రింద ఆకులలో మొదలై ఆకు అంచుల వరకు పసుపు మరియు గోధుమ రంగులోకి మారి క్రమంగా ఎండిపోతాయి. దీనికోసం పొటాషియం నైట్రేట్ 10 గ్రాములు 1 లీటరు నీటిలో కలిపి 2 నుంచి 3 సార్లు 4 నుండి 5 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.
మేడం, మొక్కజొన్నలో ఏమైనా పురుగులు వస్తాయా?
మొక్కజొన్నలో ముఖ్యంగా కాండం తొలుచు పురుగు, పేనుబంక, లద్దె పురుగులు ఆశించే అవకాశం ఉంటుంది.
ఆ పురుగులని ఏ విధంగా గుర్తుపట్టాలి మేడం?
చెప్తాను వినండి. కాండం తొలుచు పురుగు ఆశించినప్పుడు ఆకులపై రంధ్రాలు వరుస క్రమంలో గమనించవచ్చు. లార్వాలు మొక్క ఎదిగే అంకురాన్ని తినడం వల్ల మొవ్వు చనిపోయి గొడ్డు మొక్కగా ఏర్పడుతుంది.
ఈ కాండం తొలుచు పురుగును ఏ విధంగా నివారించాలి మేడం?
ఈ పురుగు నివారించడానికి ఫ్లూ బెండెమైడ్ 0.2 మిల్లీలీటర్లు 1 లీటరు నీటిలో కలిపి మొక్కలు మొలిచిన 10 నుండి 12 రోజుల సమయంలో పిచికారీ చేయాలి. 25 నుండి 30 రోజుల పైరులో కార్బోఫ్యూరాన్ 3G గుళికలను ఎకరానికి 3 కిలోలు ఆకుసుడిలో వేయాలి. ఇదే కాకుండా ట్రైకోగ్రామా కిలోనిస్ కార్డులను ఎకరానికి 4 చొప్పున 2 విడతలుగా 12 మరియు 22 రోజుల పైరు దశలో విడుదల చేయాలి. మొక్కలకు పేనుబంక ఆశించడం వల్ల అవి ఆకుల నుండి రసాన్ని పీలుస్తాయి. దానివల్ల ఆకులు పసుపు రంగులో మారి ఎండిపోయి రాలిపోతాయి. దీన్ని నివారించడానికి డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా అసిఫేట్ 1 గ్రాము 1 లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
లద్దె పురుగు వస్తే ఏం చేయాలి మేడం?
అదే జానకి, లద్దె పురుగు ఆశించడం వల్ల ఆకులు జల్లడగా మారి క్రమేపీ చీలికలుగా ఏర్పడతాయి. వీటిని నివారించుకోవడానికి పురుగులు చిన్నవిగా ఉన్నప్పుడు క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. జానకి, మీరు ఈ మధ్య వినే ఉంటారు.
ఏంటిది మేడం?
చెప్తా వినండి. ఆఫ్రికా, అమెరికా దేశాల నుండి కత్తెర పురుగు మన దేశానికి వచ్చింది. ఈ పురుగు మొక్కజొన్నలో చాలా తీవ్రమైన నష్టం కలిగిస్తుంది.
అట్లనా మేడం? ఆ పురుగు ఎలా ఉంటుంది? దాన్ని గుర్తించడం ఎలా చెప్పండి మేడం.
ఈ కత్తెర పురుగు లార్వాలు ఆకుపచ్చ రంగు నుండి గోధుమ రంగులోకి మారుతాయి. ఇది మొక్కల సూడులలో నివసిస్తుంటాయి.
మేడం, అయితే ఈ పురుగును ఎలా నివారించుకోవాలి?
వేసవి కాలంలో లోతున దుక్కి దున్నుకోవాలి. దానివల్ల ప్యూపాలు ఎండ తాకిడికి గురై చనిపోతాయి. ఈ ప్యూపాలను దుక్కి దున్నినప్పుడు పక్షులు ఆశించి తింటాయి. పంట పెట్టిన వెంటనే 1 ఎకరానికి 4 లింగాకర్షణ బుట్టలు పెట్టుకోవాలి. జానకి, మీరు అలాగే పొలానికి వెళ్లినప్పుడు ఎక్కడైనా గుడ్ల సముదాయం కనిపిస్తే వాటిని తీసి నాశనం చేసుకోవాలి.
మేడం, ఈ పురుగు గుడ్లను ఎక్కడ పెడుతుంది? వాటిని ఎట్లా గుర్తుపట్టాలి?
చెప్తా విను జానకి. తల్లి పురుగు కిందటి ఆకులపైన కానీ కాండం పైన కానీ 100 నుండి 200 గుడ్ల సముదాయాన్ని ముత్యాల వరుసలాగా పెడుతుంది. ఇలా వాటిని గుర్తించవచ్చు.
అట్లనా మేడం?
మేడం, ఒకవేళ ఈ గుడ్లు చాలా ఎక్కువగా ఉంటే వాటిని తీసి చంపేయడం చాలా కష్టంగా ఉంటుంది కదా, అప్పుడు ఏం చేయాలి?
మంచి ప్రశ్న రాజయ్య, చెప్తా విను. ఒకవేళ గుడ్ల సముదాయం ఎక్కువగా ఉన్నట్లయితే ఒక లీటరు వేప నూనెను ఒక ఎకరానికి సరిపడేటట్లు నీటిలో కలుపుకొని ఆకుల పైన పిచికారీ చేసుకోవాలి. అదే కాకుండా కందిని అంతర పంటగా వేసుకోవడం వల్ల కత్తెర పురుగు నష్టాన్ని తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి.
మేడం, ఈ అంతర పంట కోసం కందిలో ఏ రకాన్ని వాడితే బాగుంటుంది?
ఈ అంతర పంట కోసం PRG 1-7-6 లేదా మారుతి రకం అనుకూలంగా ఉంటాయి. ఒకవేళ లార్వాలు 2 లేదా 3వ దశలో ఉన్నట్లు అయితే ఇమామెట్రిన్ బెంజోయేట్ 0.4 మిల్లీలీటర్లు నీటికి కలిపి ఒక ఎకరానికి పిచికారీ చేయాలి. లార్వాలు చివరి దశలో ఉన్నట్లయితే థయోమిథాక్సోమ్ మరియు లాండా సై హాలోత్రిన్ 0.5 మిల్లీలీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. అదే విధంగా మీకు ముందు చెప్పినట్లు సిఫారసు మేరకు ఎరువులను వాడుకోవడం మంచిది.
మేడం, మందుల మోతాదు ఎక్కువగా వాడితే పురుగు తొందరగా చనిపోతుందనుకుంటా?
రాజయ్య, ఎప్పుడూ అలా చేయకూడదు. అధిక సాంద్రత కలిగిన విషపూరితమైన పురుగుల మందులను వాడకూడదు. ఇలా వాడటం వల్ల సహజ శత్రువులు చనిపోయే అవకాశం ఉంటుంది. దీనివల్ల పురుగుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది.
మేడం, ఈ పురుగు నష్టాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు?
చెప్తా వినండి జానకి. మీ చెలకలో అక్కడక్కడ పక్షుల స్థావరాలను ఏర్పరచుకోవాలి. ఈ పురుగుని చంపడం కోసం విష పదార్థాన్ని కూడా ఉపయోగించవచ్చు. ఈ విష పదార్థాన్ని తయారు చేసుకునే ముందు 10 కిలోల తవుడు, 2 కిలోల బెల్లం, 100 గ్రాముల తయోడికార్ మరియు 2 నుండి 3 లీటర్ల నీటిని తీసుకుని కలుపుకొని మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని 2 నుండి 3 రోజుల వరకు నానబెట్టుకోవాలి. తరువాత ఈ విధంగా తయారైన విష పదార్థాన్ని ఉండలుగా చేసుకుని మొక్కల సూడుల్లో పడే విధంగా వేసుకోవాలి.
మేడం, మరి తెగుళ్ళు ఏమైనా వస్తాయా?
మొక్కజొన్నలో ముఖ్యంగా టర్సికం ఆకుమాడు తెగులు, మేడిస్ ఆకుమాడు తెగులు, తృప్పు తెగులు, పాము పొడ తెగులు, బూజు తెగులు, వడలు తెగులు వస్తాయి.
మేడం, ఈ తెగుళ్లకు ఏ మందులు వాడాలి?
ఆకుమాడు తెగులు, మేడిస్ ఆకుమాడు తెగులు, తృప్పు తెగులు వచ్చినప్పుడు మాంకోజెబ్ 2.5 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
మేడం, మరి మిగతా తెగుళ్లు వచ్చినప్పుడు ఏం చేయాలి?
అదే జానకి, మిగతావి పాము పొడ తెగులు, బూజు తెగులు. పాము పొడ తెగులు వచ్చినప్పుడు ప్రోపికోనజోల్ 1 మిల్లీలీటరు లేదా హెక్సాకోనజోల్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి ఒక ఎకరానికి సరిపడా పిచికారీ చేయాలి. బూజు తెగులు వచ్చినప్పుడు 1 కేజీ విత్తనానికి 2.4 గ్రాముల మెటలాక్సైల్ ఉపయోగించి విత్తన శుద్ధి చేసుకోవాలి. జానకి, మరొక విషయం చెప్పడం మర్చిపోయాను. మొక్కజొన్నలో జంటసాళ్ల పద్ధతి ద్వారా విత్తుకోవడం వల్ల చాలా లాభసాటిగా ఉంటుంది.
అవునా మేడం, మా కెరికలేదా?
ఈ జంటసాళ్ల పద్ధతిలో 2 జంటల మధ్య దూరం 90 సెంటీమీటర్లు పెట్టుకోవాలి. ప్రతి జంటలో వరుసకు మధ్య దూరం 15 నుండి 20 సెంటీమీటర్లు ఉండేటట్లు, అలాగే మొక్కకు మధ్య 20 నుండి 25 సెంటీమీటర్ల దూరాన్ని పాటించాలి. ఈ జంట పద్ధతిని పాటించడం వల్ల దిగుబడి 20-30% పెంచుకోవచ్చు. అలాగే డ్రిప్ పద్ధతి ద్వారా ప్రతి 2 వరుసల మధ్య డ్రిప్ ను అమర్చుకోవడం వల్ల నీటిని ఆదా చేసుకోవచ్చు. అదే కాకుండా వరుసకు మధ్య దూరం 15-20 సెంటీమీటర్లు ఉండడం వల్ల డ్రిప్ లాటరల్ పైపుల అవసరం ఉండదు. దీనివల్ల ఖర్చు తగ్గుతుంది.
ఈ డ్రిప్ పద్ధతి ద్వారా ఎరువులను కూడా వేసుకోవచ్చట కదా మేడం?
అవును రాజయ్య, ఇలా డ్రిప్ ద్వారా ఎరువులను వేసుకునే పద్ధతిని ఫర్టిగేషన్ అంటారు. దీనివల్ల ఎరువుల వినియోగం కూడా అధికంగా ఉంటుంది. అదే కాకుండా ఎరువులు వేయడానికి కూలీల ఖర్చు తగ్గుతుంది. ఈ డ్రిప్ అమర్చుకోవడం వల్ల కలుపును కూడా నివారించుకోవచ్చు.
మాకు తెలియని ఎన్నో విషయాలు చెప్పి మొక్కజొన్నను కూడా లాభసాటిగానే కాకుండా సులభంగా కూడా పండించవచ్చని ఒక నమ్మకం కలిగింది.
ధన్యవాదాలు మేడం.
మరేం పర్వాలేదు, మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా మరోసారి మా కృషి విజ్ఞాన కేంద్రానికి వచ్చి నన్ను కలవండి. ధన్యవాదములు.
ఈ వారం మన చేను కబుర్లలో నీటి శుద్ధీకరణ గురించి తెలుసుకుందాం. నీటి శుద్ధీకరణ అనేది కలుషితమైన నీటి నుండి అవసరం లేని రసాయనాలను, పదార్థాలను తీసివేసే ప్రక్రియ.
దీని యొక్క లక్ష్యము నీటిని ఒక ప్రత్యేకమైన పనికి ఉపయోగపడేలా చేయటము. చాలా వరకు నీటిని మనుషులు ఉపయోగించుటకు మరియు తాగునీటి కొరకు శుద్ధి చేయటం జరుగుతుంది. అంతేకాక అనేక ఇతర ఔషధాలు, మందుల తయారీ, రసాయనిక మరియు పరిశ్రమల అవసరాల దృష్ట్యా కూడా నీటి శుద్ధీకరణ చేయటం అనేది జరుగుతుంది. సాధారణముగా నీటి శుద్ధీకరణకు ఉపయోగించే పద్ధతులు ఏవంటే, భౌతిక ప్రక్రియలు అయినటువంటి వడకట్టుట మరియు తేర్చుట, ప్రకృతి సిద్ధమైన పద్ధతులు అయినటువంటి ఉపరితల నీటిని శుద్ధి చేయుటకు వాడే ఇసుక అమరికల ద్వారా వడపోత లేదా యాక్టివేటెడ్ స్లడ్జ్ పద్ధతి, రసాయనిక పద్ధతులు అయినటువంటి ఫ్లోక్యులేషన్ మరియు క్లోరినేషన్ మరియు ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ పద్ధతి అయినటువంటి అల్ట్రావైలెట్ కిరణాలను ప్రసరింపచేయటము. నీటితో కలిసిన అవసరం లేని రేణువులను, పరాన్న జీవులను, ఆల్గేని, వైరస్లను, ఫంగై మరియు వర్షంలాగా పడిన తరువాత నీరు ఉపరితలములో కలిసినటువంటి ఇతర శ్రేణి కరిగిపోయే మరియు రేణువుల వంటి పదార్థాలను నీటి శుద్ధీకరణ పద్ధతి ద్వారా తగ్గించవచ్చు. తాగునీరు యొక్క నాణ్యత స్థాయిలు ప్రభుత్వం చేత లేదా అంతర్జాతీయ స్థాయిలలో ఆనవాలుగా నిర్ణయించబడతాయి. ఈ స్థాయిలు ఉపయోగించు నీటిలో ఉండే కలుషితాలు ఎంత తక్కువ స్థాయి నుండి ఎంత ఎక్కువ స్థాయి వరకు ఉండవచ్చు అనే దానిని ఆనవాలుగా నిర్ణయిస్తాయి. నీటిని చూచి పరీక్షించుట ద్వారా నీరు తగిన నాణ్యత కలిగినదని చెప్పుట సాధ్యం కాదు. తెలియనటువంటి ప్రదేశంలోని నీటిలో ఉన్నటువంటి కలుషితాలను సాధారణ పద్ధతులైనటువంటి నీటిని మరిగించుట, కాచుట లేదా ఇంటి వద్ద ఉపయోగించు యాక్టివేటెడ్ కార్బన్ వంటి వాటి ద్వారా తొలగించుట సాధ్యపడదు. 1800 సంవత్సరాలలో అన్ని అవసరాలకు రక్షితమైనది అని భావించిన సహజ సిద్ధ భూగర్భ జలం కూడా ఈ రోజులలో ఒకవేళ శుద్ధీకరణ అవసరమైనట్లయితే ఏ విధమైన శుద్ధీకరణ అవసరము అనేది నిర్ణయించే ముందు పరీక్షించవలను. ఖర్చుతో కూడినది అయినప్పటికీ రసాయనిక విశ్లేషణ ఒక్కటే తగిన శుద్ధీకరణ విధానాన్ని నిర్ణయించు సమాచారాన్ని తెలుసుకునే మార్గము. 2007 ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం 1.1 బిలియన్ ప్రజలకు అభివృద్ధి పరచిన తాగునీరు సరఫరా అందుబాటులో లేదు. సంవత్సరంలో నమోదైన 4 బిలియన్ల అతిసార వ్యాధి కేసుల్లో 88% రక్షిత నీరు మరియు తగినంతగా లేని ఆరోగ్యకరమైన వాతావరణం మరియు పరిశుభ్రత లేకపోవటం వల్లనే సంభవించినవి అని ఆపాదించటము జరిగినది. మరియు ప్రతి సంవత్సరము 1.8 మిలియన్ల ప్రజల అతిసార వ్యాధితో మరణిస్తున్నారు. WHO ఈ అతిసార వ్యాధి కేసులలో 94% కేసులను రక్షిత నీటితో సహా పర్యావరణానికి సవరణలు చేయుట ద్వారా అరికట్టవచ్చునని అంచనా వేసినది. సాధారణ ఉపాయాలైనటువంటి క్లోరినేషన్, వడపోత పరికరాలు, సూర్యరశ్మి ద్వారా క్రిములను తొలగించుట మరియు రక్షిత నిలువ సామాగ్రులలో నీటిని నిలువ ఉంచుట వంటి ఇంటి వద్ద పాటించేటటువంటి పద్ధతుల ద్వారా ఏటా అతిపెద్ద సంఖ్యలో జీవితాలను కాపాడవచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో నీటి ద్వారా సంభవించే వ్యాధులను అరికట్టటము ఒక పెద్ద ప్రజారోగ్య లక్ష్యము. శుద్ధీకరణకు ముందు ప్రవహింపచేయుట మరియు నియంత్రణ. నీటిలో చాలా మొత్తము దాని యొక్క మూలము నుండి ప్రవహింపజేయుట లేదా పైపులోకి లేదా నీటిని నిలువ ఉంచు ట్యాంకులలోకి మళ్లించబడుతుంది. నీటికి కాలుష్యాలు చేరకుండా నిరోధించుటకు ఈ భౌతిక వ్యవస్థలు సరియైన వస్తువులను ఉపయోగించి నిర్మించబడాలి. తద్వారా యాదృచ్ఛికముగా జరిగే కలుషితము జరగదు. వేరుపరచుట. ఉపరితలముపై ఉన్న నీటిని శుభ్రపరచుటలో మొదటి దశ నీటి నుండి పెద్ద పెద్ద కర్రలు, ఆకులు, చెత్త మరియు ఇతర పెద్ద పెద్ద కణాల వంటి చెత్త వస్తువులను తొలగించుట మరియు ఇవి నీటిలో ఉన్నట్లయితే తరువాత వచ్చే నీటి శుద్ధీకరణ దశలలో అవరోధములను కలిగించవచ్చు. ఎక్కువ లోతులోని భూగర్భ జలమునకు ఈ వేరుపరచు శుద్ధీకరణ దశ ఇతర శుద్ధీకరణ దశలకు ముందు అవసరం లేదు. నిలువ ఉంచుట. నది జలాలను నది ఒడ్డున ఉండే నీటిని నిలువ ఉంచు రిజర్వాయర్లలో కొన్ని దినాల నుండి కొన్ని నెలల వరకు ప్రకృతి సిద్ధముగా జరిగే శుద్ధీకరణ జరుగుటకు అనువుగా నిలువుగా ఉంచవచ్చు. ఇది ఒకవేళ శుద్ధీకరణ ఇసుక అమరికల ద్వారా వడపోత జరిగినట్లయితే ఈ విధముగా నిలువ ఉంచుట అత్యవసరము. నీటిని నిలువ ఉంచు రిజర్వాయర్లు తక్కువ కాలం ఉన్న కరువు రోజులను ఎదుర్కొనుటకు ఉపయోగపడతాయి. లేదా నది మూలాలలో అప్పుడప్పుడు సంభవించు కాలుష్యం వల్ల ప్రవాహాలలో ఏర్పడు కలుషిత సంఘటనల కాలంలో నీటి సరఫరాను నిర్వహించుటకు ఉపయోగపడతాయి. క్లోరినేషన్ను చేయుట. చాలా ప్లాంట్లలో లోపలికి వచ్చు నీటిని పైపులలోను మరియు ట్యాంకులలోను వాసన కలుగజేయు జీవుల పెరుగుదలను తగ్గించుటకు క్లోరినేషన్ను చేస్తారు. ఇతర శక్తివంతమైన ప్రతికూల నాణ్యత ప్రభావాల వలన ఈ విధానం నిలిపివేయబడినది. అతి చిన్న ఘన పదార్థాలను సూక్ష్మ జీవులను మరియు కరిగి ఉన్న నిర్జీవ మరియు సజీవ పదార్థాలను తొలగించుటకు అనేక విస్తృత విధానాలు అందుబాటులో ఉన్నాయి. శుద్ధీకరించవలసిన నీటి నాణ్యత, శుద్ధీకరణ విధానపు ఖరీదు మరియు శుద్ధీకరించబడవలసిన నీటి నుండి శుద్ధీకరించబడిన తరువాత ఆశిస్తున్న నాణ్యత వంటి వాటి మీద ఆధారపడి శుద్ధీకరణ విధానాన్ని ఎన్నుకోవటం జరుగుతుంది. క్రిములను నాశనం చేయుట. క్రిములను నాశనం చేయుట అనేది ప్రమాదకారకమైన వ్యాధికారిక క్రిములను వడపోత ద్వారా బయటకు పంపుట మరియు క్రిమి సంహారక రసాయనాలను నీటి శుద్ధీకరణ చివరి దశలో నీటికి కలుపట అనే రెండు విధానాల ద్వారా కూడా సాధ్యపడుతుంది. క్లోరిన్ ద్వారా క్రిములను సంహరించుట. చాలా వరకు క్రిమి సంహారక విధానాలు సర్వసాధారణముగా క్లోరిన్ను లేదా దాని సంబంధిత పదార్థాలైనటువంటి క్లోరిమిన్ లేదా క్లోరిన్ డయాక్సైడ్ ను ఉపయోగించుతాయి. క్లోరిన్ ఒక శక్తివంతమైన ఆక్సిడెంట్. ఇది అత్యంత వేగముగా అనేక వ్యాధికారక సూక్ష్మ క్రిములను చంపుతుంది. ఎందువల్లనంటే క్లోరిన్ ఒక విషపూరిత వాయువు మరియు దీనిని ఉపయోగిస్తున్నప్పుడు ఈ విషవాయువు వెలువడే ప్రమాదము కూడా ఉన్నది. ఈ సమస్య సోడియం హైపోక్లోరైట్ అనే తక్కువ ఖర్చుతో కూడిన ద్రవమును ఉపయోగించడం ద్వారా పరిష్కరింపబడుతుంది. ఎలాగంటే ఈ ద్రావణము నీటిలో కరిగినప్పుడు ఫ్రీ క్లోరిన్ను విడుదల చేస్తుంది. సాధారణ ఉప్పు ద్రావములను విద్యుత్ వాహకముల ద్వారా రసాయనక చర్య గావించుట ద్వారా క్లోరిన్ను అప్పటికప్పుడు తయారు చేయవచ్చు. ఘనరూపంలో ఉన్న కాల్షియం హైపోక్లోరైడ్ అనేది నీటిలో కలిసి వెంటనే క్లోరిన్ను విడుదల చేస్తుంది. ఈ ఘన పదార్థాన్ని ఉపయోగించుట అనేది ఎక్కువ మానవ శక్తి పైన ఆధారపడి ఉన్నది. ఎందువల్లనంటే సంచులను తెరచుట మరియు పోయుట వంటివి వాయు సిలిండర్లు లేదా బ్లీచ్ వంటి సులభముగా యంత్రాలతో చేయగలిగే వాటిలా కాకుండా మానవులచే నిర్వహించబడాలి. ద్రవరూపంలో ఉన్న సోడియం హైపోక్లోరైట్ ను తయారు చేయుట తక్కువ ఖర్చుతో కూడినది మరియు వాయువు లేదా ఘనరూపంలో ఉన్న క్లోరిన్ల లాగా కాక ఉపయోగించుటకు సురక్షితమైనది. క్లోరిన్ ఉపయోగములో కొన్ని ప్రతికూల అంశాలు ఉన్నప్పటికీ కూడా క్లోరిన్ యొక్క అన్ని రూపాలు విస్తృతముగా ఉపయోగించబడుతున్నాయి. క్లోరిన్ను ఏ విధమైన రూపంలో ఉపయోగించినప్పటికీ ఒక ముఖ్యమైన ప్రతికూలత ఏమిటంటే ఇది ప్రాకృతిక జీవులతో నీటిలో కలిసినప్పుడు ప్రతిచర్య జరిగి ట్రైహాలోమిథేన్లు మరియు హాలోఆస్టిక్ యాసిడ్లు అనే ప్రమాదకర రసాయన ఉప ఉత్పాదనలను తయారు చేస్తుంది. ఇవి రెండు కూడా ఎక్కువ మొత్తంలో క్యాన్సర్ కారకాలు మరియు యునైటెడ్ స్టేట్స్ వాతావరణ పరిరక్షణ విభాగం మరియు యూకేలోని తాగునీటి తనిఖీ విభాగాలు దీనిని నియంత్రించినవి. ట్రైహాలోమిథేన్లు మరియు హాలోఆస్టిక్ యాసిడ్లు ఏర్పడుటను తగ్గించుటకు నీటి నుండి సాధ్యమైనంత వరకు ఎక్కువ క్రిములను క్లోరిన్ను కలుపుటకు ముందే సమర్థవంతముగా తొలగించవలను. క్లోరిన్ బ్యాక్టీరియాను సమర్థవంతముగా చంపగలిగినప్పటికీ నీటిలో గడ్డల వలె ఏర్పడే ప్రోటోజోవన్లు ఎదుర్కొనుటలో దీనికి పరిమిత ప్రభావం ఉంది. క్లోరిన్ డయాక్సైడ్తో క్రిములను చంపుట. ఎలిమెంటల్ క్లోరిన్ కన్నా క్లోరిన్ డయాక్సైడ్ అత్యంత వేగముగా పనిచేసే క్రిమి సంహారకము. ఏమైనప్పటికీ ఇది చాలా అరుదుగా ఉపయోగించబడుతుంది. ఎందువల్లనంటే ఇది కొన్ని పరిస్థితులలో యునైటెడ్ స్టేట్స్ లో తక్కువ స్థాయిలో అనుమతించబడిన క్లోరైడ్ ను అధిక మొత్తంలో ఉత్పత్తి చేస్తుంది. క్లోరిన్ డయాక్సైడ్ నీరు వంటి ద్రవరూపంలో లభిస్తుంది మరియు అది ఉత్పత్తి చేసే గ్యాస్ ను నియంత్రించే సమస్యలను తప్పించుకొనుటకు దీనిని ద్రవరూపంలో నీటికి కలుపడం జరుగుతుంది. క్లోరిన్ డయాక్సైడ్ యొక్క గ్యాస్ సేకరణను ఊహించకుండా పేలే ప్రమాదం ఉంది. అదనపు శుద్ధీకరణ అవకాశాలు. నీటికి ఫ్లోరిన్ ను చేర్చుట. చాలా ప్రాంతాలలో పంటిపుచ్చులను అరికట్టుట లక్ష్యముగా నీటికి ఫ్లోరైడ్ ను కలుపుట జరుగుతుంది. ఫ్లోరైడ్ సాధారణముగా క్రిమి సంహరణ ప్రక్రియ పూర్తి అయిన తరువాత కలుపబడుతుంది. యుఎస్ లో ఫ్లోరినేషన్ ను నీటిలో కరిగి ఫ్లోరైడ్ అయాన్లను సృష్టించే హెక్సాఫ్లోరోసిలికిక్ యాసిడ్ ను నీటికి కలుపుట ద్వారా పూర్తి చేయబడుతుంది. నీటి కండిషనింగ్. ఇది నీటి గాఢత యొక్క ప్రభావాలను తగ్గించే పద్ధతి. గాఢ లవణాలు నీటి యొక్క వ్యవస్థలలో పేరుకుపోవుట అనేది బైకార్బోనేట్ అయాన్లను శిథిలమగుట ద్వారా తారస్థాయికి చేరుకున్న కాల్షియం లేదా మెగ్నీషియం ద్రావకములలో నుండి గడ్డల రూపంలో ఉండే కార్బోనేట్ అయాన్లను ఏర్పరుస్తుంది. అధిక స్థాయిలోని గాఢ లవణాలతో పేరుకుపోయిన నీటిని కామన్ అయాన్ ప్రభావం ద్వారా అధిక మోతాలలో ఉన్న లవణాలను తేర్చగలిగేటటువంటి సోడా యాష్ తో శుద్ధీకరించవచ్చు. ఇది ఉన్నత నాణ్యత కలిగిన కాల్షియం కార్బోనేట్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ తేర్చబడిన కాల్షియం కార్బోనేట్ సాంప్రదాయకంగా టూత్ పేస్ట్ తయారీదారులకు అమ్మబడుతుంది. సీసము కరుగుటను తగ్గించుట. స్వతహాగానే యాసిడ్ ను కలిగి ఉండే ప్రాంతాలలోని తక్కువ ఉష్ణవాహకమైనటువంటి నీరు అది ప్రవహిస్తున్న పైపులలో నుండి సీసమును కరిగించుకునే శక్తిని కలిగి ఉంటుంది. తక్కువ మొత్తములలో ఫాస్ఫేట్ అయానుని కలుపుట మరియు పిహెచ్ ని కొద్దిగా పెంచుట ద్వారా ఇవి రెండు పైపుల యొక్క లోపలి భాగములో కరుగుటకు వీలులేని సీసపు లవణాలను ఏర్పరచుట ద్వారా సీసం నీటిలో కలపటాన్ని అరికడతాయి. రేడియంను తొలగించుట. కొన్ని భూగర్భ జలాలు రేడియో యాక్టివ్ రసాయన పదార్థమైనటువంటి రేడియంను కలిగి ఉంటాయి. దీనికి ముఖ్య మూలాలు ఇల్లినాయిస్ లోని తూర్పు ఇల్లినాయిస్ నది యొక్క భూగర్భ జలముల మూలాలలో ఉన్నాయి. రేడియంను అయాన్లను బదిలీ చేయుట లేదా నీటి కండిషనింగ్ ద్వారా తొలగించవచ్చు. దీని ద్వారా వచ్చిన వ్యర్థము లేదా బురద తక్కువ స్థాయి కలిగినటువంటి రేడియో యాక్టివ్ వ్యర్థము. ఫ్లోరైడ్ ను తొలగించుట. చాలా ప్రదేశాలలో నీటికి ఫ్లోరైడ్ ను చేర్చినప్పటికీ ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలు చాలా ఎక్కువ స్థాయిలో ప్రకృతి సిద్ధమైన ఫ్లోరైడ్ ను నీటి మూలాలలో కలిగి ఉన్నాయి. అధిక స్థాయిలలోని ఫ్లోరైడ్ విషకారకము కావచ్చు లేదా పళ్లపైన మచ్చలను ఏర్పరచుట వంటి ప్రభావాలను కలిగించవచ్చు. ఫ్లోరైడ్ కూడా తెలిసినటువంటి క్యాన్సర్ కారకము. యాక్టివేటెడ్ అల్యూమినతో శుద్ధీకరించుట అనేది ఫ్లోరైడ్ స్థాయిలను తగ్గించుటకు ఒక పద్ధతి. విన్నారు కదా శ్రోతలు, నీటి శుద్ధీకరణ గురించి వచ్చే వారం మరొక అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.
విజ్ఞాన గణికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరు ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకి సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, పసుపు రంగును మెరుగుపరచడానికి ఏ పద్ధతిని పాటించాలి? ఏ శుభ్రపరచడం, బి పాలిషింగ్. ఈ ప్రశ్నకి సరైన సమాధానం బి పాలిషింగ్. గత వారం రెండో ప్రశ్న, పసుపు పంటలో తెగుళ్ల వలన ఎంత శాతం దిగుబడి తగ్గుతుంది? ఏ 20-25%, బి 50-60%. ఈ ప్రశ్నకి సరైన సమాధానం బి 50-60%. ఈ రెండు ప్రశ్నలకి సరైన సమాధానం పంపిన వారు డాక్టర్ స్వరూప, దోమల్గూడ. కేవలం మొదటి ప్రశ్నకి మాత్రమే సరైన సమాధానం పంపిన వారు సాయి ప్రవీణ్, ఖమ్మం. సంగీత, గంభీరావుపేట్. డాక్టర్ రామ్మూర్తి, హైదరాబాద్. కేవలం రెండో ప్రశ్నకి మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ప్రభాకర్, హన్మకొండ. సింధు, దేశాయిపేట్. వీరందరికీ మా చేనుకబుర్లు తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గణిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, మొక్కజొన్నలో జంటసాల పద్ధతిలో రెండు జంటల మధ్య దూరం ఎంత ఉండాలి? ఏ 50 సెంటీమీటర్లు, బి 90 సెంటీమీటర్లు. ప్రశ్న మరొకసారి, మొక్కజొన్నలో జంటసాల పద్ధతిలో రెండు జంటల మధ్య దూరం ఎంత ఉండాలి? ఏ 50 సెంటీమీటర్లు, బి 90 సెంటీమీటర్లు. ఈ వారం రెండో ప్రశ్న, మొక్కజొన్నలో జంటసాల పద్ధతి ద్వారా దిగుబడిని ఎంత శాతం పెంచుకోవచ్చు? ఏ 20-30%, బి 40-50%. ప్రశ్న మరొకసారి, మొక్కజొన్నలో జంటసాల పద్ధతి ద్వారా దిగుబడిని ఎంత శాతం పెంచుకోవచ్చు? ఏ 20-30%, బి 40-50%. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకి సరైన సమాధానం ఏ అయితే ఒకటి ఏ అని, బి అయితే ఒకటి బి అని, అలాగే రెండో ప్రశ్నకి సరైన సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9550704672 నెంబర్ మరొకసారి 9550704672 ఈ నెంబర్ కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేనుకబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదములు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేనుకబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.